మార్కండేయ మహర్షిని ధర్మరాజు అడుగుతున్నాడు, వైవస్వత మనువు యొక్క చరిత్రను చెప్పమని. ఈ వైవస్వత మనువు యొక్క చరిత్రతో మత్స్యపురాణం అనేటువంటిది సంబంధం కలిగి ఉంటుంది, అంటే మత్స్యపురాణానికి సంబంధించినటువంటి గాథ వస్తుంది. అందుకని ఇప్పుడు వైవస్వత మనువు యొక్క చరిత్రను చెప్తున్నాడు మార్కండేయ మహర్షి. ఓ రాజా, సూర్యునికి మహాప్రతాపశాలి అయినటువంటి ప్రజాపతితో సమానమైనటువంటి ఒక కుమారుడు ఉండేవాడు. ఆయన ఒక గొప్ప మహర్షి, ఆయనే వైవస్వత మను. విశాలమైనటువంటి బదరికాశ్రమంలో చేతులు పైకెత్తి ఒంటికాలి మీద నిలిచి 10,000 సంవత్సరాల పాటు ఆయన తపస్సు చేశాడు. ఆ తర్వాత తలక్రిందులుగా ఉండి కొంతకాలం తపస్సు చేశాడు. కనురెప్పలు వాల్చకుండా దృఢమైనటువంటి దీక్షతో కొంతకాలం దీర్ఘమైనటువంటి తపస్సు చేశాడు. ఒకసారి చీరిణీ నది, అంటే అక్కడ ఉన్నటువంటి నది పేరు చీరిణి, ఆ చీరిణి అనేటువంటి నదీ తీరంలో తడిసిన బట్టలతోటి జటలతోటి తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఆయన దగ్గరికి ఒక చేప వచ్చింది. ఆ చేప ఈ మహర్షితో ఇలా అంటున్నది, స్వామి, నేను చిన్న చేపను, పెద్ద చేపల్ని చూస్తే నాకు చాలా భయంగా ఉంటుంది. ఎందుకనంటే మా జాతిలో చిన్న చేపల్ని పెద్ద చేపలు తినటం అనేటువంటిది అది సహజమైనటువంటిది, కాబట్టి నన్ను నీవు కాపాడాలి. ఈ పెద్ద చేపలు చిన్న చేపలను తింటూ ఉన్నాయి కనుక నేను బ్రతకాలి అంటే వాటి నుంచి నాకు రక్షణ కావాలి, అందుకనే నీవే నాకు రక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఈ భయం అనేటువంటి మహాప్రవాహంలో మునిగిపోయి బాధపడుతూ ఉన్నటువంటి నన్ను నీలాంటి మహాత్ముడే రక్షించాలి. ఈ ఉపకారానికి ఏదైనా నాకు తోచినటువంటి ప్రత్యుపకారం చేస్తాను అన్నది ఆ చేప. ఆ చేప మాటలు విని వైవస్వత మనువు అపారమైనటువంటి కరుణతో దయామయుడై దాన్ని చేత్తో పట్టుకొని నీటి నుంచి వెలుపలికి తీసి చంద్రకిరణాలలాగా కాంతివంతమైనటువంటి ఆ చేపని ఒక నీరు నిండినటువంటి కుండలో ఉంచాడు. ఆయన యొక్క ఆదరణతోటి ఆ చేప ఆ కుండలోనే పెరిగి పెద్దదవుతా ఉంది. మనువు దాన్ని తన యొక్క పుత్రుడిగానే భావించాడు. చాలా కాలానికి ఆ చేప ఆ కుండలో కూడా పెరిగి పెద్దదయ్యింది. ఇక కుండలో ఉండటం దానికి కుదరటల్లా, ఎందుకనంటే బాగా చాలా పెద్దది కావటం వల్ల ఆ కుండలో తిరగటానికి వీలు కావటల్లా. అప్పుడు మళ్ళీ మనువు దగ్గరికి వచ్చి ఆ మనువుతో ఇలా అంటున్నది, స్వామి, నేనిప్పుడు పెద్దదాన్ని అయ్యాను, అందువల్ల ఈ కుండలో ఉండటాన్ని నాకు సాధ్యం కావటం లేదు, కాబట్టి నన్ను మరొక చోటికి, నేను తిరగటానికి వీలుగా ఉండేటువంటి చోటికి నన్ను మార్చండి అని అడిగింది. అప్పుడు పూజ్యుడైనటువంటి వైవస్వత మనువు దానిని కుండలో నుంచి పైకి తీసి ఒక పెద్ద దిగుడు బావి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ దిగుడు బావిలో ఉంచాడు ఆ చేపని. చాలా సంవత్సరాలు ఆ బావిలోనే ఆ చేప పెరుగుతూ ఉంది. అలా పెరిగి పెరిగి ఆ చేపకి ఆ బావి కూడా జాల, ఎందుకంటే బావి ఎంత ఉందో దాదాపుగా అంత సైజుకి వచ్చింది ఆ చేప. కాబట్టి ఆ దిగుడు బావిలో కూడా కదలటం దానికి కష్టమైపోయింది. అందుకని మనవును చూసి అది మళ్ళీ ఇలా అంటున్నది, ఓ మహాత్మా, నేను చాలా పెద్ద శరీరంతో ఉన్నాను, ఇప్పుడు నన్ను ఇంకెక్కడ ఉంచినా కూడా ప్రయోజనం లేదు, అందువల్ల గంగాదేవి ఉంది కదా ఆ గంగానదిలో నన్ను విడిచిపెట్టు, నేను అక్కడ నివసిస్తాను కొంతకాలం అని. లేదా నీ ఇష్టం వచ్చినటువంటి చోటుకైనా తీసుకెళ్ళు అంది. అప్పుడు ఆయన ఆలోచించాడు, ఆలోచించి ఇంత వృద్ధైనటువంటి దాన్ని ఇక గంగానదిలో తప్ప ఇంకెక్కడ ఉంచినా ప్రయోజనం లేదని గంగానది దగ్గరికి తీసుకెళ్ళి స్వయంగా ఆయన ఆ గంగలోనే దాన్ని విడిచిపెట్టాడు. ఆ చేప అక్కడ చాలా సంవత్సరాలు పెరిగింది. తర్వాత మళ్ళీ మనువును చూసి అడిగింది, ప్రభు ఈ సూక్ష్మ శరీరం పెద్దదయ్యింది, గంగలో తిరగటం కూడా సాధ్యం కావటం లేదు, అందుకని వెంటనే నన్ను సముద్రుడి దగ్గరికి చేర్చు, ఇక అంతకంటే నాకు తిరగటానికి వీలుగా ఉండేటువంటిది మరో ప్రదేశం లేదు అన్నది. దాంతో వైవస్వతు మనువు గంగానది నుంచి ఆ చేపను తీసి స్వయంగా సముద్రానికి తీసుకొని పోతున్నాడు. మరి అంత పెద్ద చేపని ఏం తీసుకొని పోవాలంటే చాలా బరువుగా ఉంటుంది కనుక అది బరువు తగ్గించుకొని ఆయన మోసుకొని తీసుకెళ్ళటానికి వీలైనంతగా అది బరువు తగ్గింది. సైజు మాత్రం పెద్దగానే ఉన్నా బరువు మాత్రం తగ్గింది. అలా తేలిగ్గా ఆయన తీసుకెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రంలో విడిచిపెట్టాడు. అప్పుడు నవ్వుతూ ఆ చేప ఈ వైవస్వత మనువుతో అంటా ఉన్నది, స్వామి నన్ను ఏ లోటు లేకుండా కాపాడావు, ఇప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది, దాన్ని చెప్తాను విను. ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ భూమి అంతా కూడా త్వరలోనే నశించబోతున్నది, ఈ లోకమంతా కూడా పూర్ణమైనటువంటి జలంతో నిండిపోతూ ఉంటుంది, ఈ భూమి అంతా కూడా జలంలో లయమైపోతుంది, కాబట్టి నిన్ను మేల్కొల్పుతూ నీకు హితకరమైనటువంటి ఒక మాటను నేను చెబుతూ ఉన్నాను. అదేంటంటే నీకోసం ఒక గట్టి నావని తయారు చేయించి దానికి ఒక పెద్ద తాడు కట్టి నీకోసం పంపిస్తా. నువ్వేం చేస్తావంటే దాన్ని ఎక్కు, మొత్తం జలంతో నిండిపోయినప్పుడు ఆ పడవని ఎక్కు. పూర్వం బ్రాహ్మణులు చెప్పినటువంటి బీజాలన్నింటినీ కూడా విడివిడిగా సమకూర్చుకొని ఆ నావ మీదకి ఎక్కించుకో. బీజాలంటే విత్తనాలు. ఇక్కడ మనం తెలుసుకోవాలి సృష్టి ఎలా ప్రారంభమవుతుందో చెప్పడానికి ఇక్కడ ఒక సూచన అన్నమాట. సాధారణంగా అంతకుముందు సృష్టి అంతా కూడా నశించిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు వర్షం కురిసి సముద్రాలన్నీ కూడా ఏకమైపోయి భూమి అనేది కనపడకుండా పోయి జలం విపరీతంగా ఉండి అన్ని ప్రాణులు కూడా నశించిపోయిన తర్వాత మరి ఇంకా చెట్లు చేవలు ఎక్కడుంటాయి? మరి మళ్ళీ సృష్టి కనుక వస్తే మరి చెట్లు చేవలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని ఈ చెట్లు చేమల యొక్క బీజాల విత్తనాల్ని అన్నీ సిద్ధం చేసుకొని వేరువేరుగా సిద్ధం చేసుకొని ఆ పడవలోకి తీసుకొని రా. అంటే కథారూపంగా ఇక్కడ మనకి మళ్ళీ విత్తనం నుంచే చెట్లు వస్తున్నాయి మళ్ళీ సృష్టిలో అనేటువంటి విషయాన్ని తెలియజేయటం కోసమే. సాధారణంగా మన వాళ్ళు విత్తు ముందా చెట్టు ముందా అని అంటారు, కానీ సృష్టికి ప్రారంభంలో మాత్రం విత్తే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, చెట్టు అంతకుముందు సృష్టిలో అది, కానీ ఈ సృష్టిలో మాత్రం విత్తనం నుంచే మళ్ళీ చెట్టు వస్తుంది, మళ్ళీ చెట్టు నుంచి విత్తనం నుంచి చెట్టు మళ్ళీ ఇలా వచ్చేస్తా ఉంది, కానీ ప్రారంభంలో మాత్రం విత్తనం నుంచే చెట్టు వస్తుంది. కాబట్టి విత్తనాలను తీసుకొని ఆ నావ మీద ఎక్కించేసి నావ మీద నిలిచి నా కోసం ఎదురు చూస్తూ ఉండు, ఈ పనంతా నువ్వు చేయాలి, ఇక నేను వెళ్ళటానికి అనుమతించు, నా సహాయం లేకుండా ఈ జలరాశిని అతిక్రమించడం నీకు సాధ్యమయ్యేటువంటి పని కాదు, కాబట్టి నా మాటలను నువ్వు సందేహించవద్దు అని చెప్పి ఆ చేప అదృశ్యమైంది. అలాగే చేస్తానని చెప్పి వయస్సు మనువు ఆ చేపతో చెప్పాడు. ఆ తర్వాత పరస్పరం సెలవు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వయస్సు మనువు ఈ చేప ఎట్లా అయితే చెప్పిందో ఆ చెప్పినటువంటి రీతిగా అన్ని వృక్షాల యొక్క బీజాలన్నింటినీ కూడా సేకరించుకొని ఆ తర్వాత ఒక అందమైనటువంటి నావను సమకూర్చుకొని పెద్ద పెద్ద అలలు ఉన్నటువంటి సాగరంలో సంచరిస్తూ ఉన్నాడు. మనువు ఆ మత్స్యాన్ని తలుచుకున్నాడు, ఆ మత్స్యాన్ని మనసులో తలుచుకున్నాడు. ఆ చేప మనువు తలుచుకోవటాన్ని గ్రహించి పెద్ద పెద్ద కొమ్ములు ధరించి ఆ ఎదురుగా ప్రత్యక్షమైంది. తాను ముందుగా చెప్పినట్టుగా కొమ్ములు ధరించి వచ్చినటువంటి ఆ చేపని సముద్రంలో చూచి మనువు దాని కొమ్ములకి ఈ తాడుని కట్టాడు. అంటే ఒక నావ, నావకు ఒక పెద్ద తాడు అని చెప్పింది. అందుకని ఆ తాడుని దాని కొమ్ములకి కట్టాడు. ఆ చేప ఒక పెద్ద పర్వతంలాగా ఉంది. మనువు ఆ చేప కొమ్ములకి తాడు బిగించగానే ఆ చేప మహావేగంతో ఈ సముద్రాన్ని, నావికులు ఎట్లా అయితే సముద్రాన్ని దాటిస్తూ ఉంటారో ఆ ప్రకారంగా నావని లాక్కుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు సముద్రం అలలతో నాట్యం చేస్తూ ఉంది. ఆ మహాసముద్రంలో ఉన్నటువంటి పెనుగాలుల వల్ల నౌక అటు ఇటు ఊగిపోతూ ఉంది. మరి ఎటు వెళుతున్నదో దిక్కులు తెలియటం లేదు. ఎందుకంటే అంతా జలమైన తర్వాత, సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత అంతా జలమే, ఎటు చూసినా జలమే కనపడుతుంది. అందుకని అప్పుడు దిక్కులు తెలియవు. ఆకాశం, స్వర్గం మొత్తం కూడా జలమయమైపోయింది. లోకమంతా ఆ విధంగా జలమయమైనప్పుడు సప్తర్షులు, మనువు, ఏడుగురు మహర్షులు సప్తర్షులు, ఈ మనువు, వీళ్ళు మాత్రమే మిగిలిన్నారు. వీళ్ళు మాత్రమే ఆ నావని ఎక్కారు. లోకమంతా జలమయమైపోయింది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల వరకు ఆ చేప ఆ నావని లాగుతూ ఉంది. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు లాగిందో తెలియదు, అంత జలం అక్కడ ఉన్నది. అది అలా లాక్కుంటూ లాక్కుంటూ వెళ్ళి హిమవత్పర్వతం దగ్గరికి పోయింది. అంటే ఇక్కడ ఏ కొండలు పర్వతాలు కనిపించడంలా భూమి మీద ఉన్నటువంటి పర్వతాలన్నీ మునిగిపోయాయి. ఒక్క హిమాలయాల్లో మాత్రం ఒక శిఖరం మిగిలింది, కొంచెం కనపడతా ఉంది, మిగతా మొత్తం నీరే. ఒక్క హిమవత్పర్వతం మీద మాత్రం ఒక్క శిఖరం మాత్రం కనపడతా ఉంది. ఈ చేప ఈ నావని లాక్కుపడిపోయి దాని కొమ్ములకు కట్టినటువంటి తాడుని ఆ శిఖరానికి కట్టేసింది. వెంటనే హిమవత్ శిఖరానికి ఆ నావని కట్టింది. అలా కట్టడంతో హిమవత్ పర్వతానికి ఆ నావ బంధించబడింది. అందుకని అప్పటి నుంచి కూడా ఆ శిఖరానికి ఒక పేరు వచ్చింది, నౌకాబంధ శిఖరం అని. ఎప్పటికీ కూడా దానికి ఆ పేరే ఉంది, నౌకాబంధ శిఖరం అనేటువంటి పేరుతోటే ఉంటుంది. అప్పుడు ఆ మత్స్యదేవుడు, అంటే ఆ మత్స్యం సాక్షాత్తు పరమాత్మే, ఆ మత్స్యదేవుడు మహర్షితో ఇలా అంటున్నాడు, నేనే ప్రజాపతి అయినటువంటి బ్రహ్మని, నేను కానిది ఏది లేదు. మత్స్యరూపాన్ని ధరించి మీ అందరినీ కూడా ఈ భీకరమైనటువంటి పరిణామం నుంచి రక్షిస్తూ ఉన్నాను. ఈ మనువు దేవాసుల మానుష రూపాధారులైనటువంటి సర్వ ప్రజల్ని, సర్వలోకాల్ని, చరాచరాత్మకమైనటువంటి సమస్తాన్ని కూడా సృష్టించాలి. ఇప్పుడు ప్రళయం ఇది, ఈ ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి జరగాలి. ఆ సృష్టి జరగడానికి ఈ వైవస్వత మనువు ద్వారానే జరగాలి. వైవస్వత మనువు అని అంటే ఈ మన్వంతరమే, మనం ఉన్నటువంటి మన్వంతరమే. దీన్ని వైవస్వత మన్వంతరం అని అంటారు. అంటే ఈ మనువు నుంచే ఈ సృష్టి జరుగుతుంది. అందుకే ఇక్కడ మనకి మానవులు అనేటువంటి పేరు, మనువు నుంచి వచ్చినటువంటి పేరే మానవులు. అందుకని మానవులు అనేటువంటి పేరు వచ్చింది. తీవ్రమైనటువంటి తపస్సుతోటి సృష్టికి అవసరమైనటువంటి ప్రతిభ ఈ మనువుకి కలుగుతుంది. నా అనుగ్రహం వల్ల ప్రజా సృష్టిలో ఏమాత్రం మోహం అనేటువంటిది ఏర్పడదు. ఆ విధంగా పలికి వెంటనే ఆ చేప కాస్త అదృశ్యమైపోయింది. వైవస్వత మనువు తానే ప్రజల్ని సృష్టించాలి అని అనుకున్నాడు. కారి కుదరలా, అంటే ఎలా సృష్టించాలో ఆయనకి తెలియల. దాంతో సృష్టి కార్యం కోసమని తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఎప్పుడైతే తపస్సు చేశాడో ఆ తపో బలంతో ఆ సృష్టి చేయడానికి ఇక ఉపక్రమించాడు. వైవస్వత మనువు సకల ప్రజల్ని కూడా యథాప్రకారంగా సృష్టించసాగాడు. ఇదిగో ఇది మత్స్య పురాణానికి సంబంధించినటువంటి గాథ. సర్వ పాపహరమైనటువంటి ఉపాఖ్యానాన్ని ఓ ధర్మనందన మీకు చెప్పాను. ఈ మను వృత్తాంతాన్ని పూర్తిగా నిత్యము విన్నటువంటి వాడు సర్వార్థ సిద్ధిని పొంది సుఖించి సర్వలోకాలకి వెళ్ళగలుగుతాడు అని కూడా ఈ కథా ఫలితాన్ని తెలియజేశాడు మహర్షి. ఆ తర్వాత ధర్మరాజు ఎంతో వినయంతో మార్కండేయుడిని ప్రశ్నిస్తున్నాడు, ఓ మహర్షి, నీవు అనేక వేల యుగాల లయాలను చూచావు, యుగాలన్నీ కూడా లయమైపోవటాన్ని చూచావు, మళ్ళీ సృష్టిని కూడా చూచావు. ఈ విశ్వంలో దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, మానవులు, జంతువులు, పశుపక్షాదులు, అంతరిక్షం, ఇది ఏది లేకుండా ఉన్నటువంటి సమయంలో నీవు మాత్రం ఉన్నావు. అంటే సమస్త సృష్టి ప్రళయమైపోయినప్పుడు అప్పుడు కూడా నీవు ఉన్నావు. ఓ బ్రహ్మర్షి, ప్రళయం ముగిసిన తర్వాత బ్రహ్మదేవుడు మేల్కొని మళ్ళీ సృష్టించడాన్ని నువ్వు మాత్రమే చూశావు, ఇంకెవరికీ అది సాధ్యం కాదు. ఎన్నోసార్లు ఈ సృష్టి జరగటాన్ని కూడా నువ్వు చూచావు. కాబట్టి అదిగో ఆ వృత్తాంతాన్ని నీ ద్వారా వినాలని అనుకుంటున్నాను. ఎందుకనంటే ప్రత్యక్షంగా చూచినటువంటి వాళ్ళ ద్వారా వింటేనే దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం కలిగే అవకాశం ఉండదు. అప్పుడు మార్కండేయుడు ఇలా అంటున్నాడు, ఓ ధర్మరాజా, ప్రళయకాలంలో సమస్త విశ్వము కూడా నశించిపోయిన తర్వాత పరమాత్మ ద్వారానే ఆశ్చర్యకరమైనటువంటి ఈ జగత్తంతా కూడా సృష్టించబడుతుంది. 4000 సంవత్సరాలు అంటే 4000 దివ్య సంవత్సరాలు కృతయుగం. అందులో ఆ 4000 సంవత్సరాలు కాక 400 సంవత్సరాలు యుగసంధి, అలాగే 400 సంవత్సరాలు సంధ్యాంశం, మొత్తం 4800 సంవత్సరాలు కృతయుగం. అట్లాగే త్రేతాయుగం 3000 దివ్య సంవత్సరాలు, మళ్ళీ 300 సంవత్సరాలేమో యుగసంధి, 300 సంవత్సరాలేమో సంధ్యాంశం, అందుకని 3600 అవుతుంది మొత్తం. అలాగే ద్వాపరయుగం 2000 దివ్య సంవత్సరాలు, 200 సంవత్సరాలు యుగసంధి, 200 సంవత్సరాలు సంధ్యాంశం, అప్పుడు 2400 దివ్య సంవత్సరాలు ద్వాపరం. ఇక కలియుగం 1000 దివ్య సంవత్సరాలు, ఒక వంద దివ్య సంవత్సరాలేమో యుగసంధి, ఒక 100 దివ్య సంవత్సరాలేమో సంధ్యాంశం, మొత్తం 1200 సంవత్సరాలు. ఇక్కడ సంవత్సరాలు సంవత్సరాలని చెబుతున్నాం, ఇవి మామూలు మన సంవత్సరాలు కాదు, దివ్య సంవత్సరాలు. అంటే ఒక దివ్య సంవత్సరానికి 360 సంవత్సరాలు మన సంవత్సరాలు వస్తాయి. అందుకనే ఈ 1200ని 360 పెట్టి హెచ్చవేస్తే 432000 వస్తుంది. అది కలియుగ ప్రమాణం. దీనికంటే 2 రెట్లు 2400 ద్వాపరం, 3 రెట్లు 3600 త్రేతాయుగం, 4 రెట్లు 4800 కృతయుగం. ఈ 4 కలిపితే 12000 దివ్య సంవత్సరాలు, మామూలు సంవత్సరాలకు వస్తే 43,20,000 సంవత్సరాలు. దీన్ని చతుర్యుగి లేదా మహాయుగం అని అంటారు. అంటే 4 యుగాల్ని కలిపితే మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు 1000 గనకైతే, 1000 మహాయుగాలు గనక గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుంది. అప్పుడు సృష్టి జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఆ పగలు ఎంతకాలం అయితే ఉంటుందంటే 432 కోట్ల సంవత్సరాలు. మన సంవత్సరాలు అయితే 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మదేవుడి యొక్క సృష్టి అనేటువంటిది జరిగిపోతూ ఉంటుంది. అంటే ఒక యుగం తర్వాత ఒక యుగం, ఒక యుగం తర్వాత ఒక యుగం వస్తూ పోతూ ఉంటుంది. మనకి సోమవారం మంగళవారం బుధవారం వచ్చి మళ్ళీ సోమవారం మంగళవారం మళ్ళీ సోమవారం వచ్చినట్టుగా ఈ యుగాలన్నీ కూడా ఈ 4 యుగాలు తిరుగుతుంటాయి. మనకి 7 రోజులు తిరిగినట్టుగా దానికి 4 యుగాలు కూడా అలా తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగి 432 కోట్ల సంవత్సరాలు అయ్యేటప్పటికీ ఈ సృష్టి కాస్త అంతమైపోయింది. దీన్నే సహస్రయుగం అంటారు, లేదా కల్పం అంటారు, లేదా బ్రహ్మదేవుడి యొక్క పగలు అని అంటారు. ఈ మొత్తం సమాప్తమయ్యే ముందు అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు ఒక పగలు అంటే సృష్టికాలం పూర్తి అయిపోయే ముందు చివరికి వచ్చేదేంటి, కలియుగం వస్తుంది. కాబట్టి ఆ కలియుగం అంతంలో ప్రజలందరూ కూడా అసత్య భాషణలోనే ఉంటారు. అదేమిటండి, ఎప్పుడో అసత్య భాషణ ఇప్పుడే కదా ఉందని అంటే, ఇప్పుడున్నారు కానీ అప్పుడప్పుడు సత్యం పలికేటువంటి వాళ్ళు లేదా ఎప్పుడూ సత్యం పలికేటువంటి కొద్దిమంది ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ అప్పుడు మాత్రం అలా ఉండరు, అంతా అబద్ధాలే. అదే ఇక్కడ చెప్తున్నారు, ఎప్పుడు కూడా అసత్యం మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ సందర్భంలో, ఆ సమయంలో యజ్ఞదాన తపస్సులు పూర్తిగా లేకుండా పోతాయి లేదా నామమాత్రంగా మిగిలిపోతాయి. ఆ యుగ సమాప్తి కాలంలో బ్రాహ్మణులేమో శూద్ర కర్మల్ని ఆచరిస్తారు, శూద్రులేమో బ్రాహ్మణ కర్మల్ని ఆచరిస్తూ ఉంటారు. శూద్రులు ధనార్జన పొరులు అవుతూ ఉంటారు. ఇక ఆ కలియుగ అంతంలో బ్రాహ్మణులు యజ్ఞ స్వాధ్యాయాలని దండాజనాలని వదిలిపెట్టేసి సర్వభక్షకులై చరిస్తారు, అంటే ఏది పడితే అది తింటారు. ఇక బ్రాహ్మణులు జపాలను వదిలిపెడితే శూద్రులు జపం చేయటం ప్రారంభం చేస్తారు. లోకంలో ఉన్నటువంటి ఈ విపరీత ప్రవర్తన ప్రళయానికి పూర్వరూపం, ప్రళయం రాబోయే ముందు జరిగేటువంటిది. అప్పుడు మ్లేచ్ఛరాజులు ఎంతమందో ఈ లోకాన్ని పరిపాలన చేస్తూ ఉంటారు. అలాగే క్షత్రియులు, బ్రాహ్మణులతో పాటుగా క్షత్రియులు వైశ్యులు వాళ్ళు కూడా స్వధర్మాలని వదిలిపెట్టేసి అన్యకర్మల్ని ఆశ్రయిస్తూ అల్పాయుష్కులు, అల్పబలులు, అల్పవీరులు, అల్ప పరాక్రములు అయిపోతూ ఉంటారు. మనుషుల యొక్క శారీరక శక్తి బాగా తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళ యొక్క మాటల్లో సత్యం కనిపించదు. జనపదాలన్నీ కూడా జనశూన్యం అయిపోతూ ఉంటాయి. అంటే జనం కనిపించకుండా పోయేటువంటి పరిస్థితి అన్నమాట. ఏ కారణం చేతన్నా కానీ భూకంపాలు రాని, ఇంకేదైనా ప్రకృతి వైపరీత్యాలు రాని. అలాగే శూద్రులు బ్రాహ్మణుల్ని ఒరే ఒరే అని పిలుస్తారు, బ్రాహ్మణులేమో శూద్రుల్ని తమరు తమరు అని పిలుస్తూ ఉంటారు. అంటే ఆ లక్షణాలు ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇక ముందు ఇంకొంచెం ఎక్కువ అవుతాయి. అలా అవటానికి కారణం ఏమిటో కూడా మీకు తెలుసు. ఏమిటంటే ఈ రిజర్వేషన్ల కారణంగా అదిగో రావాల్సినటువంటి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు, పదవుల్లో ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించడం సహజం, వీళ్ళ పనులు చేసుకోవటం. ఇక యుగాంతం వేళలో రకరకాలైనటువంటి ప్రాణులు ఉద్భవిస్తూ ఉంటాయి. పరిమళ ద్రవ్యాలన్నీ కూడా పరిమళం లేకుండా పోతాయి. అలా రసవంతమైనటువంటి పదార్థాలు రసం లేకుండా, రుచి లేకుండా పోతుంటాయి. యుగాంతంలో స్త్రీలందరూ పొట్టిగా ఉంటారు, సంతానం మాత్రం ఎక్కువగా ఉంటుంది. శీల ఆచారాలని విడిచిపెడతారు, నోటి నుండి బూతులు పలుకుతూ ఉంటారు. యుగాంతంలో జనపదాల్లో అన్నాన్ని అమ్ముకుంటారు, బ్రాహ్మణులు వేదాన్ని అమ్ముకుంటారు, స్త్రీలు శీలాన్ని అమ్ముకుంటారు, గోవులు తక్కువగా పాలనిస్తుంటాయి, చెట్లపైన పూలు పండ్లు అవి కూడా తక్కువగానే వస్తాయి. గృహస్థులైనటువంటి వాళ్ళు పన్నుల భారానికి భయపడి ఆ రాజ్యాల నుంచి పారిపోతారు. బ్రాహ్మణులు మునివేషాల మాటన వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. సకాలంలో వర్షాలు కురవు, అన్ని గింజలు సరిగ్గా మొలకెత్తవు. జనులందరూ కూడా హింసను ఇష్టపడుతూ ఉంటారు. ఇక వర్తకులు కూడా రకరకాలైనటువంటి మోసాలను చేస్తూ ఉంటారు. ధర్మాత్ములేమో వెనకబడతారు, పాపాత్ములేమో వృద్ధి చెందుతూ ఉంటారు. ధర్మం బలాన్ని కోల్పోతుంది, అధర్మం బాగా వృద్ధి చెందుతుంది. యుగాంతంలో ధర్మాత్ములైనటువంటి వాళ్ళు అల్పాయుష్కులు, దరిద్రులు అవుతారు. ధర్మపరుషులైనటువంటి వాళ్ళు దీర్ఘాయుష్కులు, సమృద్ధులు అవుతూ ఉంటారు. స్త్రీలు 7-8 సంవత్సరాల వయస్సులో గర్భాన్ని ధరిస్తారు, 10-12 సంవత్సరాల వయస్సులో పురుషులకి పిల్లలు పుడతారు, 16 సంవత్సరాల వయస్సులో తల నెరుస్తుంది. మళ్ళీ ఈ లక్షణాలు కూడా అక్కడక్కడ మళ్ళీ ఇప్పుడు కూడా కనపడతానే ఉన్నాయి. ఇక గగన తలంలో మేఘాలన్నీ ఒక్కసారి కమ్ముకుంటాయి. ఈ ప్రళయం రాబోయే ముందు, అంటే ఈ ప్రళయం పూర్తి అయిపోయి ఆ సృష్టి అంతమైపోయేటువంటి సమయంలోనమాట, అప్పుడు మేఘాలన్నీ కూడా అద్భుతంగా వస్తూ ఉంటాయి. భీకర రూపం దాల్చినటువంటి మేఘాలు గగంతలాన్ని ఆక్రమించుకుంటా ఉంటాయి. ఆ తర్వాత పర్వతాలకి, అరణ్యాలకి, అగాధాలకి నెలవైనటువంటి భూమి అంతా కూడా జలప్రవాహంతో నిండిపోతుంది, మొత్తం నీటితోనే నిండిపోతుంది. అప్పుడు ఉరుములతో భయంకరంగా వచ్చినటువంటి ఆ మేఘాలన్నీ కూడా 12 సంవత్సరాల పాటు ధారాపాతంగా వర్షం కురుస్తుంటుంది. 12 సంవత్సరాలు. మొన్న తమిళనాడులో 4 రోజులు 5 రోజులు తీయకుండా వర్షం కురిసింది. దాని యొక్క పరిస్థితి ఏమిటో మనకు తెలుసు. కానీ ఇక్కడ చెప్తున్నారు 12 సంవత్సరాలు వర్షం కురుస్తుంది అని. అది ధారాపాతంగా వర్షం కురుస్తుంది అంటే 12 సంవత్సరాలు చూసేవాళ్ళు ఎవరుండరు ఊరికి. మనం ఇట్లా తెలుసుకోవటం అది అలాంటి వాళ్ళ ద్వారా, అప్పుడు కూడా జీవించి ఉన్నటువంటి వాళ్ళ వల్ల. కాబట్టి అలా వర్షం కురిసిన తర్వాత ఏమవుతుంది, సముద్రాలన్నీ కూడా శరీర కట్టలు దాటుతాయి. సముద్రాలకు హద్దులు ఉండవు, అన్నీ కలిసిపోతాయి. ఆ తర్వాత నీరు అలా పెరిగిపోతూ ఉంటుంది, ఎక్కడా భూమి కనిపించదు. కొన్ని కిలోమీటర్లు ఎత్తున నీరు వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల ఏ పర్వతము, ఏ కొండ, ఏ శిఖరము ఏమీ కనిపించదు. అదిగో ఆ సమయంలో హిమాలయాల్లో ఉన్నటువంటి ఒక్క శిఖరం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అంటే అంత నీరు నేల మీద ఉంటుంది, నేల అనేటువంటిది కనపడకుండా పోతుందన్నమాట. దాన్ని ఏ కారణవ జలం అని అంటారు. అంటే ఒక్కటే సముద్రం, ఏం లేదు, దాన్ని సముద్రం అనకూడదు. కాకపోతే అంతా కూడా జలమే కనుక అలా అనాల్సి వచ్చిందనమాట. అప్పుడు ఈ స్థావర జంగమాలు అన్నీ కూడా నశించిపోతాయి. దేవాసులు నశించిపోతారు, యక్షరాక్షసులు నశించిపోతారు, మనుష్యులు ఉండరు, జంతువులు ఉండవు, చెట్లు ఉండవు, అంతరిక్షం లేదు. అప్పుడు నేను ఒంటరిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. నేను అంటే అదిగో ఆ మహర్షి. ఈ కథ ధర్మరాజుకు చెబుతున్నటువంటి మార్కండేయ మహర్షి సంగతి. ఆయన మాత్రం ఒక్కడే మిగిలి అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట ఆ నీళ్ళల్లో. అప్పుడు జాలు చేయకుండా చాలా దూరం ఈదుకుంటూ పోయాను. ఇది అంతకుముందు ఆయన అనుభవాన్ని చెబుతున్నాడు. అలా ప్రళయకాలంలో మొత్తం నీరు వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని నేను ఈదుకుంటా పోయాను. ఎక్కడా ఆడటానికి చోటు లేదు, విశ్రాంతి తీసుకోవడానికి వీలు లేదు. ఒక రోజున ఆ జల సంచయంలో బాగా పెద్దగా ఉన్నటువంటి ఓ మర్రి చెట్టు కనిపించింది. విచిత్రం, అసలు చెట్లన్నీ నశించిపోయి ఇంకా చెట్టు ఎక్కడ కనపడుతుందో ఎందుకు కనపడుతుందో తెలియదు. విశాలమైనటువంటి ఆ మర్రి చెట్టు కొమ్మ మీద ఒక దివ్యమైనటువంటి పరుపు పరిచినటువంటి ఉయ్యలుంది. ఆ ఉయ్యల్లో ఒక బాలుడు కూర్చొని ఉన్నాడు. మనం మామూలుగా వటపత్ర సాయం చెప్పుకుంటాం, అదిగో అదే ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. ఆయన చూసినటువంటి విషయాన్ని చెబుతున్నాడు. ఆ బాలుడు కూర్చొని ఉన్నాడు. అతడు అన్నాడు ఈయనతోటి, ఓ రాజా, లోకమంతా కూడా నశించిపోయింది, ఎవరు కూడా ఇక్కడ లేరు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి వాడివి నువ్వు ఒక్కడివే. నువ్వు కూడా నన్ను తెలుసుకోవాలని ఎంతో ఆలోచన చేస్తున్నావు నీకున్నటువంటి శక్తితో, కానీ నువ్వు కూడా నన్ను తెలుసుకోలేకపోయావు. కాబట్టి ఓ మార్కండయ్య, నీవు ఇప్పుడు బాగా అలసిపోయి ఉన్నావు, నీకు విశ్రాంతి కావాలి. నాకు తెలుసు నీ ఇష్టం వచ్చినంతసేపు నువ్వు ఇక్కడ కూర్చోవు. నీ వసతి కోసమని నువ్వు ఎంతసేపు కూర్చున్నా సరే నీకు విశ్రాంతినిస్తాను. ఇంకా నువ్వు నా శరీరంలో కనుక ప్రవేశించినట్లయితే అక్కడ నువ్వు హాయిగా కొంతకాలం జీవించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి నీకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తాను అని ఆ బాలుడు నోరు తెరిచాడు. నోరు తెరిచేటప్పటికీ నాకు తెలియకుండానే ఆ బాలు నోట్లో ప్రవేశించా. నోట ప్రవేశించినటువంటి నేను ఆ బాలుడి యొక్క ఉదరంలోకి వెళ్ళాను, పొట్టలోకి వెళ్ళాను. అక్కడ రాష్ట్రాలు, నగరాలతో కూడినటువంటి సమస్తమైనటువంటి భూమండలం కనిపించింది. ఆ బాలుడి యొక్క కుక్షిలో నేను తిరుగుతూ గంగ, శతద్రువు, సీత, యమున, కౌశికి, చర్మన్వతి, నేత్రవతి, చంద్రభాగ, సింధువు, విపాష, గోదావరి, వస్వాకసారి, నలిని, నర్మద, తామ్రపర్ణి, వేణ, పుణ్యతోయ, శుభాహ, సువేణ, కృష్ణవేణ, ఇరామ, మహానది, వితస్త, కావేరి, శోణ, విశల్య, కింపున మొదలైనటువంటి నదులన్నింటినీ చూశారు. భూలోకంలో ఉన్నటువంటి ఇతర నదుల్ని కూడా అక్కడ చూశారు. ఆపై జలజంతువులతో సమూహంతో నిండి ఉన్నటువంటి గొప్ప సముద్రాన్ని కూడా చూశారు. నేను అట్లా ఆ మహాత్ముని యొక్క ఉదరంలో పరిభ్రమిస్తూ తిరుగుతూ తిరుగుతూ హిమవంతుణ్ణి, హేమకోట పర్వతాన్ని, నిషధగిరిని, తెల్లని వెండి కొండని, గంధమాదన పర్వతాన్ని, మందరగిరిని, నీలగిరిని, స్వర్ణమయమైనటువంటి మేరు పర్వతాన్ని, వీటన్నింటినీ కూడా చూశాను. వీటితో పాటుగా మరెన్నో కొండలు, ఎన్నో పర్వతాలు ఆ బాలుని యొక్క కుక్షిలో ఉన్నాయి. ఇక సింహాలు, పులులు, పందులు, ఏనుగులు మొదలైనటువంటి అనేకమైనటువంటి మృగాలతో పాటుగా జంతువులు కూడా అక్కడ ఉన్నాయి. భూమి పైన ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణుల్ని కూడా ఆ బాలుని యొక్క ఉదరవలో నేను చూస్తూ ఉన్నాను. అంటే ఇదంతా కూడా పరమాత్మలోనే సృష్టి అంతా ఉన్నది అనే విషయం మనకి చెప్పడం కోసం. అంటే ఈ సృష్టి అంతా కూడా ఎప్పుడు పరమాత్మలోనే ఉంది. ఇలా సృష్టిగా ఉన్నప్పుడు పరమాత్మలోనే ఉంది, ప్రళయంలో కూడా పరమాత్మలోనే ఉంది. ప్రళయంలో ఇక్కడ కనిపించకపోయినా పరమాత్మలో ఉంది, ఇప్పుడేమో ఇక్కడ కనిపిస్తూ ఉంది అంతే. ఆ బాలకుని యొక్క కుక్షిలో ప్రవేశించి దిక్కులన్నీ తిరుగుతూ దేవేంద్రుడు మొదలుగా గల సమస్త దేవగణాలని చూశాను. అలాగే రుద్రుల్ని, ఆదిత్యుల్ని, గుహ్యకుల్ని, పితృదేవతల్ని, సర్పాలని, నాగుల్ని, అశ్విని దేవతల్ని, గంధర్వుల్ని, అప్సరసల్ని, యక్షుల్ని, మహర్షుల్ని, దైత్య దానవుల సమూహాలని, నాగుల్ని, రాహువు మొదలైనటువంటి సింహికాపుత్రుల్ని, దేవతా శత్రువులైనటువంటి వాళ్ళని అందరినీ చూచాను. ఇక నేను అక్కడ దాదాపుగా 100 సంవత్సరాలు పైగా ఆ బాలుని యొక్క కుక్షిలోనే ఉన్నాను. కానీ ఎప్పుడు కూడా 100 సంవత్సరాల పాటు నేను అక్కడ తిరుగుతున్నా, అక్కడ ఆ బాలుని యొక్క ఆ అంశుల్ని మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు. అంటే ఎంత తిరిగినా ఆయనకి ఆ తుది మొదలు, ఆది మధ్య అంతం అది మాత్రం ఏం తెలియదన్నమాట. ఆయన్నే మనస కర్మణ శాస్త్రోక్త రీతిలో శరణు కోరాను. వెంటనే వాయువేగంతో తెరిచినటువంటి ఆ మహాత్ముని నోటి నుంచి వెలుపలకు వచ్చాను. ఆ మర్రి చెట్టు కొమ్మ మీదనే ఆయన ఆ బాలుని యొక్క వేషంతో కూర్చొని ఉన్నాడు. ఆ మహాత్ముని చూచాను. అప్పుడు ఆయన ఎంతో సంతోషించి నవ్వుతూ నాతో ఇలా అన్నాడు, ఓ మార్కండేయ, నా శరీరంలో ఉండి చక్కగా విశ్రాంతిని పొందావు కదా అన్నాడు. అప్పుడు మార్కండేయుడు అంటున్నాడు, దేవా, నిన్ను ఉత్తమమైనటువంటి నీ మాయను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సమస్తమైనటువంటి విశ్వాన్ని లోపల నిలుపుకొని సాక్షాత్తు శిశువు రూపంలో ఇక్కడ ఎందుకున్నావు, ఆ విషయం నాకు చెప్పు అన్నాడు. అప్పుడు అనగానే ఇష్టమూర్తి అంటే ఆ బాలుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా, నేను శ్రీ మహావిష్ణువుని, దేవతలు సైతం నా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు కూడా తెలుసుకోలేరు. నీ మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ జగత్తు ఎలా సృష్టిస్తున్నానో నేను చెబుతున్నాను. గతంలో నేను నీళ్ళకి నారా అని పేరు పెట్టాను. ఆ నీళ్లు నాకు నిత్య నివాసాలు కాబట్టి నేను నారాయణుడు. అంటే నారములో నివసించేటువంటి వాడిని గనక నేను నారాయణుని. అన్నింటి పుట్టుకకి కారకుడు నేనే. నేను శాశ్వతమైనటువంటి వాడిని, నేను నశించేటువంటి వాడిని కాదు. అంతేకాదు నేనే విష్ణువుని, నేనే బ్రహ్మని, నేనే ఇంద్రుణ్ణి, నేనే కుబేరుణ్ణి, నేనే యముణ్ణి, నేనే శివుణ్ణి, నేనే సోముణ్ణి, నేనే కశ్యప ప్రజాపతిని, నేనే ధాతని, విధాతని, నేనే యజ్ఞస్వరూపుణ్ణి. నా ముఖం అగ్ని, నా పాదాలు భూమి, సూర్యచంద్రులు నా నేత్రాలు, ఆకాశమే నా తల, దిక్కులేమో నా చెవులు. నా శరీరం నుంచి, అంటే శరీరం మీద ఉన్నటువంటి చెమట నుంచి పుట్టినవే ఈ నీళ్లు, ఈ నదులు, సముద్రాలన్నీ. దిక్కులతో కూడినటువంటి ఆకాశమే నా శరీరం. గాలి ఎప్పుడు నా మనస్సులోనే ఉంటుంది. ఈ భూమిని శేషుణ్ణై నేనే మోస్తా ఉన్నాను. గతంలో నేను వరాహ రూపాన్ని ధరించి నీట మురిగినటువంటి భూమిని ఉద్ధరించాను. నేనే బడబాకినై నిత్యం జలాన్ని త్రాగుతూ విడుస్తూ ఉంటాను. బ్రాహ్మణులు నా ముఖం, క్షత్రియులు నా భుజాలు, వైశ్యులు నా తొడలు, శూద్రులు నా పాదాలు. ఈ ప్రకారంగా సమస్తమైనటువంటి సృష్టి నాలోనే ఉన్నది. వేదాన్ని చక్కగా అధ్యయనం చేసి శాంతస్వరూపులై క్రోధాన్ని జయించి వివిధ యాగాల ద్వారా నన్ను ఎవరైతే ఉపాసిస్తారో ఆ బ్రాహ్మణులు నా సన్నిధికి చేరతారు. లోభానికి ఎరై నీచులై ఇంద్రియ అధీనులై మర్యాద తప్పి చెడ్డ పనులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎప్పటికీ నన్ను చేరలేరు. ధర్మానికి గ్లాని కలిగి అధర్మం ఎగిసిపడుతున్నప్పుడు నన్ను నేనే సృజించుకొని ఈ లోకంలోకి వస్తూ ఉంటాను. కృతయుగంలో నేను శ్వేతవర్ణుణ్ణి, అంటే తెల్లగా ఉండేవాడిని. త్రేతాయుగంలో పీతవర్ణుణ్ణి, ద్వాపరయుగంలో రక్తవర్ణుణ్ణి, కలియుగంలో కృష్ణవర్ణుణ్ణి, అంటే నల్లగా ఉండేటువంటి వాడిని. కలియుగంలో మూడు భాగాలు అధర్మంగా ఉంటుంది. ఈ కలియుగంలో అంతా కూడా అధర్మమే ఎక్కువగా ఉంటుంది, ధర్మం ఒక్క పాదంతో ఉంటుంది అని అన్ని విషయాలు తెలియజేశాడు. అప్పుడు మార్కండేయుడు, ఆ బాలుడు మాయమయ్యేటప్పటికీ వివిధమైనటువంటి విచిత్రాలతో కూడినటువంటి ఈ ప్రజలందరినీ కూడా నేను చూశానయ్యా ధర్మరాజా, ఈ యుగాంత వేళలో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు నేను గమనించాను, ఆ విషయాలే నీకు తెలియజేశాను. ఆ కనిపించినటువంటి ఆ మహాత్ముడు ఎవరో కాదు, ఇదిగో ఈ శ్రీకృష్ణుడే. ఈయనే సర్వవ్యాపి. నాకు బాలకుడిగా కనిపించినటువంటి వాడు ఆ రోజున ఈయనే. ఈ పురాణ పురుషుణ్ణి చూచిన తర్వాత ఇదంతా నాకు గుర్తుకొస్తా ఉంది. ఈయనే సర్వప్రాణులకి తల్లి తండ్రి ఈ మాధవుడే. కాబట్టి కురువంశ శ్రేష్ఠులారా, ఆశ్రయించదగినటువంటి ఈ మహాత్ముడినే ఆశ్రయించండి అన్నాడు మార్కండేయుడు. మార్కండేయుడు రీతిగా చెప్పడంతో పాండవులు, పురుష శ్రేష్ఠులైనటువంటి నకుల సహదేవులు, ద్రౌపది అందరూ కూడా ఆ శ్రీకృష్ణునికి నమస్కారం చేశారు. పూజార్హుడైనటువంటి ఆ జనార్దనుడు కూడా వారిని యథావిధిగా సమాదరించి మధురమైనటువంటి స్వాంత వచనాలతో అనువయించాడు. దీంతో మనం ఈ వనపర్వాన్ని ప్రస్తుతానికి అసంపూర్తిగా ముగిస్తున్నాం. మళ్ళీ ఈ వనపర్వం మళ్ళీ ఇప్పుడు చెప్పుకున్నంత ఇంకా ఉంది కాబట్టి ఆ కథల్ని, ఆ వాటన్నింటినీ కూడా మళ్ళీ మరొక సందర్భంలో చెప్పుకుందాం.